కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. మేము మా తల్లిదండ్రులకు ముగ్గురు సంతానము. నేను కుటుంబంలో పెద్దవాడిని. చిన్నప్పటి నుండి కూడా నేను పేదరికంలోనే పెరిగాను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రతిరోజు కూడా కష్టపడి బయటకు వెళ్ళి పనిచేస్తూ మమ్మల్ని పోషిస్తూ వచ్చేవారు. చిన్నతనంలోనే చిన్నతనం నుండి మా గ్రామం అంతా విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. మేము వెనుకబడిన తరగతి కులకు చెందిన వాడిని. అందుని బట్టి నా చిన్నతనం నుంచి కుల వివక్షను నా తలపై చూశాను, అనుభవించాను. కొంచెం తక్కువ కులం అవటం వలన ఉన్న వారందరూ కూడా మమ్మల్ని తక్కువగా తీస్తూ వచ్చేవారు. నా తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు ఏ రోజు పని ఉంటే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి మమ్మల్ని పోషిస్తూ వచ్చేవారు అన్నమాట. నా చదువు అంతా కూడా ఊయిలోనే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోనే జరిగింది. 1 నుంచి 5 వరకు, 6 నుంచి 10 తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్లోను, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజ్లోను చదువుకున్నాను. నాకు ఈ నాగరాజు అని పేరు పెట్టడానికి మొదటిగా నా తల్లిదండ్రులకి, వివాహం అయిన తర్వాత 5 ఏళ్ళ వరకు పిల్లలు లేకపోవడం ఒక పూజలు ఎక్కువ చేస్తూ ఉండేవారు హిందూ కుటుంబము. ఆ పూజలు పునస్కారాలు చేయటం వలన చోడవరం దగ్గర ఉన్న పొట్టల దగ్గర మొక్కుకుని 5 సంవత్సరాల తర్వాత పుట్టానని నాకు నాగరాజు అని పేరు పెట్టి నామకరణం చేశారు. ఆ విధంగా మా కుటుంబం అంతా కూడా హైందవ కుటుంబం, అందరికి పూజలు చేస్తూ ఉండేవారం. నా మటుకు నేనైతే మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, శనివారం వెంకట స్వామి గుడికి, గురువారం సాయిబాబా గుడికి వెళ్తూ నా జీవనం కొనసాగిస్తూ నా చిన్నతనం అంతా పూజలతో ఎక్కువగా ఉండేవాడిని. మా గ్రామ దేవత అయిన వీరమ్మ తల్లికి గండ దీపం ఇస్తూ ప్రతి సంవత్సరం వారిని కొడుకుగా కొలిచేవాళ్ళం. నా జీవితంలో చూసుకున్నట్లయితే చిన్నతనం నుంచి కూడా హైందవ భక్తులు ఎక్కువగా ఉండేవాడిని, క్రైస్తవ దేవుడిగా ఉండేవాడిని. ఎవరన్నా సరే యేసుక్రీస్తు దేవుడు అని అన్నప్పుడు మీకు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అంటున్నారు, మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు, వీళ్ళకి ఆయనకి పెద్ద వ్యత్యాసం ఏముంది అని వాదన చేస్తూ క్రైస్తవ దేశంగా వ్యతిరేకంగా ఉండేవాడిని. ఆ విధంగా జీవితం జీవితంలో మా చింతన నుంచి కూడా ఎక్కడికి కూడా మా తల్లిదండ్రులు పనికి పంపించకుండా అవన్న దాంట్లో పోషిస్తూ జీవించేవాళ్ళం. కానీ వారి యొక్క కష్టాన్ని చూసి నేను అది చెప్పుకుంటున్నాను. ఎక్కడైతే పని ఉందో రాక్ బెండింగ్ పనికి, అదేవిధంగా మాకు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉండడం వల్ల చెరుకు మోయడానికి, చెరుకు కట్టలు దించడానికి అలాగా వెళ్తూ ఉండేవాడిని. నేను నా జీవితంలో ప్రతి యొక్క బాధని దగ్గరగా అనుభవించి చూశానండి. నా యవన కాలం అంతా కూడా లోక సంబంధమైన విషయాలతో, అనేక లోక ఇచ్చలతో, బైబిల్లో ఏదైతే పాపం అని అనబడుచున్నదో ప్రతి పాపాన్ని చేసిన వాడిని. నిత్య నరకానికి అర్హుడైన నేను బైబుల్లో ఏదైతే తప్పు అని అనబడుతుందో అవన్నీ కూడా నా యవన కాలంలో చేస్తున్నానండి. యవన కాలంలో చేస్తున్నాను. నా జీవితంలో ఏదైతే దేవునికి విరుద్ధంగా ఉన్నదో అది విరుద్ధంగా ఉందని నాకు తెలియకుండానే నేను పాపం చేస్తున్నాను. నాకు మొదటగా నేను ఇంటర్ నుంచి కరాటే అని నేర్చుకుంటూ ఉండేవాడిని. ఇంటర్ డిగ్రీకి వచ్చేప్పటికి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఆల్ ఇండియా సెకండ్ ప్లేస్ వచ్చిందండి. అదేవిధంగా మళ్ళీ నేషనల్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో జీవితంలో ప్రభు నిజంగా అదేమో అక్కడ జాండీస్ అనే వ్యాధిని పెట్టాడు. జాండీస్ వ్యాధి పెట్టేసరికి మొదటిగా జాండీస్ అంటే 1.2 ఉంటే మనకి జాండీస్ అని తెలుస్తుంది. నేను తెలుసుకునేసరికి 7.5 ఉండండి, 7.5 ఉంది, 7.5 ఉండేసరికి అందరు కంగారు పడ్డాం. వెంటనే కామెర్లకు సంబంధించి టెస్టులు చేయించుకున్నాను. దాంతోపాటు హెపటైటిస్ బి అనే వ్యాధి కూడా నాకు అటాక్ అయింది. జాండీస్ తోటి హెపటైటిస్ బి అటాక్ అయ్యేసరికి మా ఇంట్లో అందరికి కంగారు వచ్చింది. ఒక వారం రోజులు గుడి దగ్గరలో ఉన్న గుడి వాడి దగ్గర ఆయుర్వేదం మెడిసిన్ వాడాను. 7.5 వల్ల 11.2 ఆ విధంగా పెరిగింది. అదే పెరిగినప్పుడు అందరికి కూడా భయం వేసింది. భయం వేసి ఇంట్లో ప్రతి ఒక్కరు రావటం, ఏంటి పిల్లోడు ఇలా అయిపోయాడు అని చెప్తూ వచ్చారు. 62 కేజీలు ఉన్నా నేను 42 కేజీలకు వచ్చేసాను. నిండు పసుపు కలర్లో ఉన్నానండి. నా జీవితం నాకు అర్థమైంది. నేను ఇక చనిపోతాను, నేను చనిపోతానని నాకు అర్థమయ్యి ఏడుస్తున్నాను. ఏడుస్తూ నా స్నేహితుడు రవి అని కర్ణాటకలో ప్రజెంట్ పనిచేస్తున్నాడండి బ్రదరు, కరాటే మాస్టర్గా ఉండేవాడు, అతను క్రీస్టియన్ అనమాట. అలా ఏడుస్తున్న సమయంలో ఇంట్లో ఇంటికి వచ్చి, నువ్వు అందరిని దేవుళ్ళు నమ్ముకున్నావు కదా, నీకెవరు కూడా సహాయం చేయలేదు, యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తే నీకు సహాయం చేస్తాడు, యేసుక్రీస్తుకి ప్రార్థన చేయని చెప్పి నన్ను వాదార్చి ధైర్యపరిచాడండి. అలా ధైర్యపరిచినప్పుడు అవును కదా, నేను ఇప్పుడు దాకా నేను పూజలు చేసిన దేవుళ్ళు ఎవరో కూడా నాకు ఆరోగ్యం ఇవ్వలేదు, నన్ను కాపాడలేదు కదా, సరే యేసుక్రీస్తుకి ప్రార్థన చేయమంటున్నాడు, నేను కూడా ఒకసారి ప్రార్థన చేసి చూద్దాం అని నాకు ప్రార్థన రానప్పటికీ, నువ్వు యేసుక్రీస్తును నిజమైన దేవుడు అయితే నన్ను స్వస్థపరచు, నేను ప్రార్థనకు వస్తానని చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ గారు ఒక ఆయన ఇంటికి తీసుకొచ్చారు. ఆయన చూసి ఇతను ఇంకా చనిపోతాడు అని కన్ఫర్మ్ చేశాడండి. కన్ఫర్మ్ చేసినప్పుడు ఇంకా ఇంట్లో మరి తల్లిదండ్రులు అందరూ కూడా భయపడ్డారు. భయపడినప్పుడు సోదరుడు రవి బ్రదర్ మళ్ళీ ఇంకొకసారి ధైర్యపరిచి విజయవాడలో హరిణి హాస్పిటల్ తీసుకొచ్చారు. హరిణి హాస్పిటల్ తీసుకొచ్చి నన్ను అక్కడ అన్ని టెస్టులు చేశారండి. అన్ని టెస్టులు చేసిన తర్వాత జాండీస్ 12.3 ఉంది. నేను 12.3తో ఉన్నా, నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇంకో అతను అక్కడికి వచ్చాడు. అతను 15.7 ఉంది. అప్పుడు అప్పుడు కొంత ధైర్యం అనేది నాకు ఏర్పడింది. నేను 12.7తో ఉన్నాను, నేను అదే పడుతున్నాను, 15.7తో ఉన్నాడు ఇతను అని కొంత ధైర్యం తెచ్చుకున్న టెస్ట్కి వెళ్ళాను. ముందుకి వెళ్ళినప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత బాగుంది, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని తెలియపరిచారు. తెలియపరిచినప్పుడు మాది పేదరికమైన కుటుంబం అవ్వడం వలన రోజుకొచ్చి 6,000 కట్టాలి, 3 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారు. అది ఆర్థికంగా మేము అక్కడ వెసులుబాటు లేని వారం, మీరు అవకాశం ఇస్తే 6 రోజులకి మందులు ఇచ్చినట్లయితే నేను వారం వస్తాను మా మామయ్య గారు వెళ్ళి విజయవాడ అని చెప్తే కుదరదని చెప్పాడు. సరే మరి సరే సార్ అని చెప్పి ఆయన తిరిగి వచ్చేస్తాను. అప్పుడు ఆయనకి ఎందుకు మనసు కలిగింది మళ్ళీ వెనక్కి తెలిసి 5 రోజులు మెడిసిన్స్ రాస్తున్నాను, ఇంట్లో కదలకుండా ఒకచోటే ఉండి మందులు వాడని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చాడు. 5 రోజులకి నేను ఒకటే చేశాను, నువ్వు నిజమైన దేవుడు వంట కదా, నేను కష్టపరిచి మీ దగ్గరికి వస్తాను అని రోజు ప్రార్థన చేసుకోవటం, ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ట్యాబ్లెట్ వేసుకోవటం, 3 పూట్లు అది ఇదే పని నాకు. దేవుడు నిజంగా ఆయన మరి ఆయన ప్రణాళికలు ఉన్నామో ఆయన కృప తెలియదు కానీ 5 రోజుల తర్వాత మరలా టెస్ట్ చేయించుకుంటే 12.2 వచ్చింది. 2.2 వచ్చినప్పుడు మొదటిగా దేవుడు ఉన్నాడు, నాలుగు ప్రార్థన కూడా వింటాడు అని నమ్మకం కలిగింది. నమ్మకం కలిసిన వెంటనే నేను ఆ తర్వాత వెంటనే నా సహోదరుడు నాతో పాటు డిగ్రీ చదువుతున్న జనార్దన్ అవసరం మందిర్లో ప్రార్థనకు వెళ్తూ ఉండేవాడు. అతనితో ప్రార్థనకు వెళ్ళడానికి ఇష్టపడ్డాను. ప్రతి ఆదివారం కూడా ప్రార్థనకు వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ 2.2 అనేది నా శరీరంలో 4 నెలలు అలాగే ఉంటుంది. ప్రతిరోజు మెడిసిన్స్ వేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ ప్రతి సహవాసంగా కొత్త నా మనసులో ప్రార్థనకు వెళ్తూ కొనసాగించమని కావలసిన మందిరిలో ఎక్కడైతే పరిచర్య ఉందో ఆ పరిచర్యకి వెళ్తాం, ఆ ఉన్న పరిచర్య చేయటం చేస్తూ ఉండేవాడిని. ఎక్కడైతే ప్రార్థన ఉందో అక్కడ ప్రార్థనకి సైకిల్ వేసుకుని ఉయ్యూ గ్రామం నుంచి 30 కిలోమీటర్లు విజయవాడ ప్రాంతానికి వచ్చేవాళ్ళం. యవనస్తులుగా ఉన్న మా సహోదరులు ముగ్గురు ఉండేవాళ్ళం. అందరం కూడా కలిసి ఆ ప్రాంతాలకు వచ్చి దేవుడు మాట్లాడటానికి, దేవుడు పనిచేయడానికి ఇష్టపడుతూ ఉండేవాడిని అప్పటి నుంచి. ఆ విధంగా ప్రభు నా జీవితంలో మార్పు తీసుకొచ్చాడు ఆ జాండీస్ నుంచి. ఆ విధంగా ప్రతి ఆదివారం కూడా మా అనక ఆదివారం కూడా చర్చికి వెళ్ళడానికి సహాయం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా ఉన్న నా జీవితంలో ఒక యవనస్తుల కూడిక గోరంట్లో జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళానండి. అది మొదటిసారి నేను వెళ్తాం అన్నమాట. హోసన మందికి వెళ్ళిన ఆదివారం రోజుల్లో మొదటిసారి గోరంట్లకు వెళ్ళడానికి దేవుడు ఆయన చెప్పారు. యవనస్తులు కూడికంటే ఏముందిలే, ఒక 10 మంది యవనస్తులు వచ్చి ప్రార్థన చేసుకుంటారేమో అనుకున్నాం. అక్కడికి వెళ్ళేప్పటికీ ఆ ప్రాంగణం అంతా కూడా యవనస్తులతో నిండిపోయింది. ఇంతమంది యవనస్తులు నిజంగా దేవుడిని ఆరాధిస్తారా, ఇంతమంది యవనస్తులు నిజంగా దేవుడిని వహించుకొస్తారా, ఆ నా కన్నులతో చూశానండి. ఆ ప్రాంతం ఆ ప్రాంగణం అంతా కూడా యవనస్తులతో నిండిపోయింది. అక్కడికి వెళ్ళి అలా కూర్చుని మోకరించిన అనుభవం లేదు. అక్కడ కూర్చుని ప్రార్థన రాదు, అక్కడ కూర్చుని ఇలాగే వచ్చి దాన్ని ప్రార్థన చేసుకుని మళ్ళీ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అక్కడ ఆ సౌండ్ బాక్స్ లోంచి పాట పెట్టారు. అగ్ని మండించు నాలో అగ్ని మండించు అని పాట పెట్టారు. ఆ పాట ఇంచుమించుగా ఒక 1.5 గంట వరకు ప్లే చేశారండి. ఆ 1.5 గంట కూడా ఆ జీవితంలో మోకరించింది నేను, ప్రార్థించింది నేను. 1.5 గంట మోకరిస్తూ ఆ కన్నీరు పారుస్తూ నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను అనేక మంది యవనస్తులు పెద్ద పెద్దగా కేకలు వేసి ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఉన్న దైవజనులు ప్రతి ఒక్కరు కూడా తలల పని చేయించి ప్రార్థన చేస్తూ వచ్చారు. నా మొదటి ప్రార్థన అనుభవం అక్కడ స్టార్ట్ అయిందండి. ఆ విధంగా నేను అక్కడ దేవునికి నా ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అక్కడ నుంచి నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడానికి, దేవుని కొరకు ఏ పనైనా ఉంటే ఆ పని చేయడానికి పరిగెడుతూ ఉండేవాడిని. 2006 ఆ సమయం నేను 2003 జాండీస్ ప్రాబ్లం అని 3 సంవత్సరాలు కూడా దేవునిలో కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. 2006 యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నా నోటితో ఒప్పుకొని రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశారు. రక్షణ పొందిన నాటి నుంచి కూడా ఆ రక్షణ నిలబెట్టుకోవడానికి ప్రతిరోజు కూడా సహవాసంగా 4 సహోదరులు ఉండేవాళ్ళం. బయటకు వచ్చి అద్దెకుండేవాళ్ళు ఆ సహోదరులు. ఉయ్యూరులో మా సొంత గ్రామం ఉయ్యూరు అయినప్పటికీ ఆ సహోదరులతో కలిసి ఆ రూమ్ లో ఉంటూ వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడేవాడిని. మేము 4 కలిసి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో చిన్న మర్చిపోయాను ఇందాక చెప్పను. 4 నెలలు ఒంట్లో ఉన్న ఆ జాండీస్ అలాగే ఉంది. 4 నెలల తర్వాత ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసుకుంటూ ఈ ఆరాధన క్రమంలో పాల్గొంటున్నానో, 4 నెలల ఒక టెస్ట్ చేయించుకున్నప్పుడు దేవుడు మహాకనికరాన్ని బట్టి జాండీస్ నెగిటివ్ ఉండడానికి గొప్ప విషయం ఏంటంటే హెపటైటిస్ బి నెగిటివ్ రావడానికి సహాయం చేశాడండి. అందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హెపటైటిస్ బి నెగిటివ్ రావడం అనేది డాక్టర్ కూడా నీకు హెపటైటిస్ నెగిటివ్ వచ్చింది ఎలా వచ్చింది అన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేశారు అన్నాను అనమాట. ఇలా నా జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఈ విధంగా కొనసాగుతున్నాం. ప్రతి ప్రాంతంలో కూడా పోస్టర్లు పరిచయం చేస్తూ ఉండేవాడినండి. ఎక్కడైతే సువార్త కుడికలు ఉన్నాయో ఆ సువార్త కుడికలకు సంబంధించిన పోస్టర్ పరిచర్య సాయంకాలం 7 గంటలకు మొదలుపెట్టి ఉదయకాలం 4:30-5 గంటల వరకు అన్ని గ్రామాలకు కూడా వెళ్ళి బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ వెళ్ళి ఆ పోస్టర్ పరిచర్య నేను చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా పోస్టర్ పరిచయం చేస్తున్నాను. 2006 తర్వాత బాప్తిసం తీసుకుని దేవుణ్ణి అంగీకరించాను. దేవుణ్ణి కొనసాగుతున్నాను. ఎటువంటి ఉద్యోగం లేని సమయంలో నేను 1 నుంచి 5 తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్లో విద్యా వాలంటీర్ పోస్టు ఖాళీగా ఉన్నాయంటే విద్యా వాలంటీర్గా నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్గా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ స్కూల్లో దేవుడిని నమ్ముకున్న టీచర్, నాకు సెకండ్ క్లాస్లో ఉన్న టీచరే ఉండేది. ఆ టీచరు ఆ స్కూల్ మొత్తాన్ని నాకే అప్పగించేది అనమాట. అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా అప్పుడు ఏం చేసేవాడినంటే తెలంగాణ ప్రార్థన చేపించేవాడిని, తెలంగాణ పిల్లలందరి చేత ప్రార్థన చేపించి ఆ స్కూల్ మొదలుపెట్టేవాళ్ళు. అక్కడ అనేక మంది హైందువులు ఉన్నప్పటికీ నేనంటే కొంచెం గౌరవంగా ఉండటం వలన ఎవరు కూడా అడ్డంకు చెప్పేవాళ్ళు కాదు. పిల్లలందరూ కూడా చక్కగా వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి దేవుడు సహాయం చేసేవాడు. ఆ విధంగా అక్కడ చదువుతున్న సమయంలో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చిన్న ఉద్యోగాలంటే చేస్తూ చిన్న ట్యూషన్ పెట్టి ట్యూషన్ నడుపుతూ ఉండేవాడిని. ఒక 30 మంది పిల్లలు ట్యూషన్ పడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉద్యోగం లేని సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. 4 సార్లు దాకా ఇంచుమించుగా నన్ను హైట్లో తీసేసారండి కానిస్టేబుల్ నోటిఫికేషన్లో. విజయవాడలో దేవుడు దాని మహాకృపను బట్టి 2006లో హోమ్ గార్డ్ సెలక్షన్స్ జరుగుతున్నాయంటే నాకేం రానప్పటికీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నాను. ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ ద్వారా హోమ్ గార్డ్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. కంప్యూటర్ ఆపరేటర్గా నేనున్న గ్రామంలోనే నేనున్న పోలీస్ స్టేషన్లో ఉయ్యూర్ గ్రామంలో ఉయ్యూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేయడానికి సహాయం చేశాడు. 1 సంవత్సర కాలం పాటు కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తూ కానిస్టేబుల్ సెలక్షన్స్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. దాంతోపాటు ఎస్ఐ సెలక్షన్స్ కూడా వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ విధంగా జరుగుతున్న సమయంలో 2008 సెలక్షన్ పడింది. 2008 సెలక్షన్లో కూడా అప్లై చేయడానికి దేవుడు సహాయం చేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫిజికల్ ఈవెంట్లన్నీ చక్కగా చేసుకోవాలని, హైట్ దగ్గరికి వచ్చేవాటికి ఇబ్బంది అనేది కలిగేది. విజయవాడలో కూడా హైట్లో తీసేశారు. మరొకసారి గుంటూరులో కూడా పెట్టాను. గుంటూరులో పెట్టినప్పుడు అక్కడ కూడా పైకి ఏమైపోయింది, నెక్స్ట్ హైట్కి వెళ్ళాలి. గుంటూరులో లాస్ట్ రోజు లాస్ట్ నిమిషం పెట్టామండి అప్లికేషన్. 5 గంటలకు క్లోజ్ అయిపోతున్నాను. లాస్ట్ అప్లికేషన్ నాది, మా సహోదరుడు విజయ్, నాది ఇంకో సహోదరుడు రహీమ్ అని మాతో పాటు చదువుకున్నాడు. ముగ్గురం పెట్టినప్పుడు దేవుడి మహాకృపను బట్టి అప్లికేషన్ తీసుకున్నారు. అందరం కూడా పైకి ఏమైపోయింది. పైకి ఏమైపోయిన తర్వాత నా జీవితంలో వండడం ఏంటంటే హైట్. అయితే నేను ఎట్లాగో విజయవాడలో కూడా సెలెక్ట్ అయ్యాను. విజయవాడలో సెలెక్ట్ అయితే విజయవాడలో హైట్లో తీసేశారు. తర్వాత గుంటూరులో కూడా హైట్లో తీసేస్తారని చెప్పి దేశంతో చిరాకు వచ్చి నేను గుంటూరు రాను అని చెప్పి సహోదరుడు విజయ్ నేను ఎక్కడికైనా కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం అని అతను అన్నాను. లేదు, నన్ను గుంటూరులో దింపు బండి మీద అటువడగా రామని చెప్పి తీసుకెళ్లారు. ఇద్దరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాము. రాలన్నీ అతను దింపడానికి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాను. గ్రౌండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి తండ్రాలుగా సహోదరులు ఉన్నారు అక్కడ. సరే నేను వెళ్తున్నాను అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆ ఫ్రంట్ లైన్ లో ఫుడ్ ప్లేస్ లో ఒక సహోదరుడు ఉన్నాడు. ప్రజెంట్ ఏఆర్ లో పనిచేస్తున్నాడు సహోదరుడు. మమ్మల్ని పేరు పెట్టి పిలవగానే అంత వందల మంది ఉన్నప్పటికీ వెళ్ళి ఆ మొదటి లైన్ లో కూర్చోడానికి సహాయం చేశాడు. నేను వెళ్ళిపోతున్నట్టు నువ్వు కూడా అని చెప్పి ఊరికి కూర్చోబెట్టాడు. ఊరికి కూర్చోబెట్టినప్పుడు నిన్న వర్క్ లో 4వ వాడుగా ఉన్నాను. మన ఎస్పీ సార్ గుంటూరు ఎస్పీగా లడ్డా గారు ఉన్నారు. అప్పుడు అందరినీ పిలిచి ఒక్కొక్కరిని కొలతలు కొలుస్తున్నారు. నా వంతు వచ్చింది. నా వంతు వచ్చేపటికి ఎట్లాగ పోతుంది కదా అని ధైర్యంగా నిలబడున్నాను. హైట్ కావాల్సింది 157.6 కావాలి. హైట్ చూసి ఎస్పీ గారు చూశాడు. ఎస్పీ గారు చూసిన తర్వాత అమేజింగ్గా 168.8 అన్నారు. నా ఆనందానికి అవసరం లేవన్నమాట. అప్పుడు దాకా అన్ని చోట్ల హైట్ల పోయినాయేమో, హైట్ కొలిచేపటికీ 168.8 అనేప్పటికీ చాలా సంతోషం వేసింది. ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఉద్యోగం వచ్చిన సంతోషం వేసింది. అక్కడ ఆ సంతోషంలో ఈవెంట్లన్నీ అన్నింటిలో కూడా ఫస్ట్ వస్తూ చేశాను. దేవుడు ఆ ఈవెంట్లో కూడా సహాయం చేశాడు. అదంతా బురద ఉన్న ప్రాంతంలో కూడా కాలు జారి పడిపోకుండా కాపుదలు ఇచ్చాడు. ఆ విధంగా ఆ సెలక్షన్లో సెలెక్ట్ అవడానికి సహాయం చేశాడు. రిటర్న్ టెస్ట్ విషయంలో కూడా కాకినాడ ప్రాంతంలో కోచింగ్ సెంటర్ జాయిన్ అవడానికి చదువుకోవడానికి అక్కడ కూడా నేను విజయ ఇద్దరం కలిసి రూమ్ తీసుకుని ప్రతిరోజు కూడా ఒకటే కాలం ఒక ప్రార్థన చేసుకుంటూ ఎక్కువ చదువుకోవడానికి సహాయం చేశారు. దేవుని మహాకృపను బట్టి మేము ప్రార్థించిన రీతిగా మాకు సివిల్ కానిస్టేబుల్, సహోదరుడు బీఆర్ కానిస్టేబుల్ ఇద్దరు సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయిన తర్వాత ఆ రాత్రి కూర్చొని మాట్లాడుకున్న మాటలు మేము ఇద్దరం విజయ్ నేను మాట్లాడుకున్న మాటలు అనమాట. అయోగ్యమైన మనకి ప్రభు అర్హతలైన మనకి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడు. ఈ ఉద్యోగం ద్వారా దేవుని ఘనపరచాలి, ఈ ఉద్యోగం ద్వారా దేవుని మహిమపరచాలి, మనకున్న దాంట్లో లేని వారికి పెట్టాలి, దేవునికి మహిమకరంగా జీవించాలని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ రాత్రి అయిపోయి రాత్రంతా అయిపోయి తెల్లవారుజాము అయిపోయింది అనమాట. మేము మాట్లాడుకున్న ప్రతి మాటలో కూడా దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఆ విధంగా దేవుడు సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవ్వడానికి సహాయం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు కాక దేవుణ్ణి దేవుడి పైన ప్రార్థన చేసుకుంటూ దేవుడి పైన ఆధారపడిన నేను ట్రైనింగ్కి పిలిచారు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నా జీవితం ఒకసారి టర్న్ అయిందండి. అక్కడ అంతా కూడా లోకంగా లోకస్తుడిగా ఉన్న నా సహోదరులు లోకస్తుడిగా ఒక సహోదరుల మధ్యన అక్కడికి వెళ్ళటం, ఒకసారిగా ఆదివారం అవుటింగ్ లేకపోవటం, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు. వీళ్ళందరి మధ్యలో ప్రార్థన చేస్తే వీళ్ళు నన్ను తక్కువగా ఉంచుకోవాలని ఉద్దేశించి ప్రార్థన చేయడం కూడా మానేసి ఉన్నాయి. అక్కడ పొడుకునేటప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుని పొద్దున చేసి బైబుల్ చదువుకునేవాడిని. ఆదివారం ఆరాధనకు దూరమైంది నా జీవితం. ఆ సంవత్సర కాలం అంతా కూడా దేవునికి దూరం అయిపోయాను. దేవునికి దూరం అయిపోయి లోక సంబంధమైన ఆటలు పాటలు లోక సంబంధమైన విషయాల కోసం పరిగెడుతూ ఉండేవాడిని. ఆ సంవత్సర కాలంలో సహవాసం లేకపోవడం దేవునికి దూరం అయిపోయాను. ఆ దూరం అయిపోయిన స్థితి నుంచి ట్రైనింగ్ 12 నెలలు కూడా ఆల్ చేశాను. 12 నెలలు ఆల్ చేసి బయటకు వచ్చిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చారు. నాకు విజయవాడ ఫోర్ ట్రాఫిక్ దగ్గర ఉద్యోగం వేశారు. విజయవాడ ఫోర్ ట్రాఫిక్ ఉద్యోగం వచ్చిన తర్వాత మా మామయ్య గారు పడమటే ఆ దగ్గరలో ఇల్లు తీసుకుని ప్రాంతంలోకి ఉద్యోగం చేసుకుంటే వచ్చాను. ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాను. ఉద్యోగం కోసం పరిగెడుతున్న జీవితంలోకి వచ్చేసాను అనమాట. ఆ విధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పనిచేయడానికి దేవుడు సహాయం చేశాడు. లోకస్తుల కన్నా అతి భయంకరమైన స్థితిలోకి ట్రాఫిక్ లో చేస్తూ ఉద్యోగం ఉండేవాడిని. ఫోర్ ట్రాఫిక్ అనేపాటికి ఎక్కువగా నో ఎంట్రీ పాయింట్స్ ఉండేవి. ఎక్కడైతే నో ఎంట్రీ పాయింట్స్ ఉండేవో ఆ ప్రాంతంలో మాకు డ్యూటీలు వేస్తూ ఉండేవాళ్ళు. నో ఎంట్రీ పాయింట్స్ లో ఏదైనా వెహికల్ వచ్చినట్లయితే ఆ వెహికల్ ఆపటం, మీకు పర్మిషన్ లేదు కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్ళం. 100 రూపాయల నుంచి 200-300 ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ డబ్బులకి తీసుకోవడం అలవాటు అయింది. అలా అలవాటు అయింది. ఆ డబ్బులు తీసుకున్నప్పుడల్లా ప్రతిసారి కూడా నా మనస్సాక్షి నన్ను గడిపిస్తూనే ఉండేది. అయినప్పటికీ ఉద్యోగం సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలం పాటు ఆ డబ్బులు తీసుకుంటూ ఉండేవాడిని. ఈ పరిణామం నాకు 2000 ఉద్యోగం వచ్చే ముందు నాకు వివాహం జరిగిందండి. 2008లో వివాహం జరిగింది. 2009లో ఉద్యోగం వచ్చింది. సంవత్సర కాలం పాటు ట్రాఫిక్ లో ఉంటూ అనేక పరిస్థితుల్లో దేవునికి విరుద్ధంగా ఏదైతే దేవునికి అవమానకరమైన పనులన్నీ చేసుకుంటూ వచ్చేవాడిని. అదే ట్రాఫిక్ లో కొనసాగుతున్నప్పుడు దేవుడు అనుహరితలో నాకు ఆడపిల్లని ఇచ్చాడు. దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆయన కనికరించి బాధ్యతలు గర్భఫలం తెచ్చాడు, పాపనిచ్చారనమాట. అదేమో ఉంటున్నప్పుడు నాకు ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న ఒక రోజు ఒక వెహికల్ ఆపి నన్ను సీట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తుండగా మన డివి మండర్ జంక్షన్ దగ్గర రాత్రి వస్తుండగా ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయింది. బ్రేకులు ఫెయిల్ అయితే ఎవరు వెళ్తున్నా నన్ను గుద్దేసేప్పటికీ లెఫ్ట్ సైడ్ ఏమో బండి పడి రోడ్డు మధ్యలో నేను నిలువుగా పడ్డాను. నిలువుగా పడినప్పుడు బస్సు నా మీదగా ఎక్కేసి ఎదురున్న బంపర్ కిందకి యూ ఆకారంలో బెండ్ అయిపోయానండి. నేను యూ ఆకారంలో బెండ్ అయిపోయి నా భుజం దగ్గర పెద్దగా కేకలు వేస్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్న సహోదరి సహోదరులు అందరూ పెద్దగా కేకలు వచ్చేప్పటికీ వచ్చేసరికి ఆ బ్రేక్ వేయడానికి డ్రైవర్ ప్రయత్నించినట్టున్నాడు. నా భుజం దగ్గర వచ్చి భుజం జస్ట్ అలా ఆనుకుని బ్రేక్ ఆగిందండి భుజం మీద. ఆ బస్ కింద నుంచి అక్కడ అక్కడగా వెళ్తున్న ఒక కానిస్టేబుల్ వచ్చి నేను బయటకు లాగాడు. అడుగుతున్నాం కానిస్టేబుల్ వచ్చి బయటకు దాగి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ విధంగా ఆ దినం జరిగినప్పుడు నిజంగా నన్ను ప్రభు హెచ్చరించడం అనిపించింది నేను చేస్తున్న పనులను బట్టి. ఆ తర్వాత నేను ఆ ట్రాఫిక్ ఉద్యోగంలో డబ్బులు తీసుకోవడం అనేదానికి దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చారు. ఆ 4 సంవత్సరాలు కూడా ఆ తర్వాత సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి నేను అదంతా మానేయలేదు కానీ కొన్ని రోజులు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత 100 రూపాయలు తీసుకోగానే మా పాపకి జ్వరం వచ్చేసేది. నాకు అర్థమవుతూ ఉండేది నేను చేస్తున్న పని తప్పు కదా, నేను చేస్తున్న పని తప్పు కదా అని. ఆ తర్వాత వెంటనే నేను ఒక ఒప్పందం చేసుకుని అప్పుడు కూడా నాకు ఆరాధనకి వెళ్ళే అవకాశం ఉంది కూడా ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా ఉండేవాడిని. హైందు కుటుంబం నుంచి వచ్చిన నా భార్య నేను ప్రార్థన మానేసాను. నా భార్య ప్రార్థన చేయటం ఆరాధన చేయటం అతను బలపడుతూ వస్తూ ఉండేది. ఆ విధంగా ఉన్న నా జీవితంలో ఈ 4 సంవత్సరాలు నేను తీర్మానం చేసుకున్నాను. డబ్బులు తీసుకోగలదు, డబ్బులు తీసుకున్న కాడి నుంచి నన్ను హెచ్చరిస్తూ ఉంటుండే కానీ దానికి నేను లోబడతలేదని నాకు తెలుస్తూ ఉంది. ప్రవహించిన డబ్బులు తీసుకోవడం మానేశాను. ఆ నుంచి అపోర్ ట్రాఫిక్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. భయంకరమైన కోపం ఉండేది నాకు, ఎందుకంటే 8 గంటల నుంచి పర్ఫెక్ట్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఎవరైనా వైలేషన్ చేస్తే పెడతా ఉండేవాడిని, అవసరమైతే పడతాడేవాడిని. ఆ ట్రాఫిక్ ఉద్యోగంలో ఇంచుమించుగా 8-9 హెల్మెట్లు మార్చాను. అంత భయంకరమైన కోపం ఉండేది. ఆ తర్వాత దేవుడు నిజంగా అనేకంగా 4 సంవత్సరాలు ట్రాఫిక్ లో ఎక్కడ కూడా లంచం తీసుకోకుండా అధికారుల దగ్గర మంచిగా ఉంటూ ఉండేవాడిని. కానీ దేవుని దగ్గర ఆరాధనకి వెళ్లకుండా ఉండేవాను. దేవుడు అంటే భయం ఉండేది కానీ దేవుని దగ్గర ఆరాధన వెళ్లకుండా ఉన్నాను. ఈ విధంగా 5 సంవత్సరాలు ట్రాఫిక్ ఫ్రీగా అయిపోయింది. తర్వాత 2 టౌన్ వేశారు. 2 టౌన్ వేసిన తర్వాత లాండాటర్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని రోజులు డబ్బులు తీసుకోవడం మానేశాను. ఒక హోమ్ గార్డ్ ద్వారా తన సహోదరుడు దాదాపు నైట్ బీట్లు వేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఏం లంచం తీసుకోవట్లేదు కదా, బీట్ డబ్బులు వచ్చేది 60 రూపాయలు వస్తాయి, ఆయిల్ కన్నా వాళ్ళు తీసుకోవాలి కదమ్మా అంటూ ఉండేవాడిని. తీసుకోకుండా ఉండేవాడు కానీ ఒకనొక దిన 60 రూపాయలు తీసుకోవడం 60 రూపాయలతో మొదలైన 2 టౌన్లో ప్రస్థానం 60, 100, 200, 500, 2000, 3000 ఎక్కడ డబ్బులు దొరుకుతాయా అని పరిగెత్తే స్థితికి వచ్చేసాను అనమాట. ఎక్కడ డబ్బులు దొరుకుతాయా అనే పరిస్థితికి వచ్చేసాను. ఎవరు దొరుకుతారా, ఎవరైనా డబ్బులు ఇస్తారా, కంప్లైంట్ దగ్గరికి వెళ్తే కంప్లైంట్ ఏమైనా డబ్బులు ఇస్తే బాగుండు అనుకుంటా ఉన్నాను నా మనసులో. పైకి మాత్రం భక్తి పరుడులాగా ఉండేవాడిని అనమాట. టూటౌన్ ఏరియాలో లోన్లీ ప్రదేశాలు ఉంటుండేవి. టూటౌన్ చేసిన కానిస్టేబుల్స్ నాతో పాటు మన సహోదరులు ఆల్రెడీ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పాపంలో మేము కూడా పాలు పొందడానికి అవి మనం చూసారనమాట. అక్కడ ఉన్న పరిస్థితులు ఆ లోన్లీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడిని. నా పరిస్థితి ఎలా అయిందంటే ఐపీసీలో ఒక తప్పు చేస్తే శిక్ష ఒకటే, 10 తప్పులు చేసినా శిక్ష ఒకటే. నేను తప్పు చేశాను, దేవుడు శిక్షిస్తాడు, ఇక ఈ పాపంలో బతికేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం అనే ఆలోచనలోకి వచ్చేసాను అనమాట. ఆ విధంగా 2 టౌన్లో జీవిస్తూ ఉండగా నా జీవితంలో దేవుడు నిజంగా అడ్వాన్స్ టేబుల్ ప్రమోషన్ అనేది రీసెంట్గా 2019లో వచ్చిందండి. నాకు అడ్వాన్స్ టేబుల్ ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు సిపి గారు పిలిచి పోస్టింగ్ వేశారు. మా ఫస్ట్ ఉద్యోగ రోడ్లు వేశారు. నా స్వగ్రామం ఉయ్యూర్ అయినప్పటికీ పిల్లలు విజయవాడలో చదువులు ఉండటం వలన నేను అనుకోకుండా ఉయ్యూరు రోడ్లు అడిగాను. ఎందుకు అడిగానో తెలియదు, నా మనసు నుంచి ఉయ్యూరు రోడ్లను వచ్చేసింది. తర్వాత బాధపడుతూ బయటకు వచ్చినప్పుడు ఉద్యోగం విషయంలో కూడా దేవుడు అనే రీతిలో మరలా విజయవాడ పోస్టింగ్ రావడానికి డీసీపీ మేడం కలిసి విజయవాడలో మళ్ళీ రావడానికి సహాయం చేశారు. ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యా. ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ పద్ధతులు నాకు ఏమి నచ్చపోవడం వలన నా సహోదరుడు నష్టపోట 2009 శ్రీకాంత్ కమాండ్ కంట్రోల్లో పనిచేస్తుంది. అదే అక్కడ ఏదన్నా పోస్టులు ఏమన్నా ఉన్నాయా, నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు కొత్తగా క్లూస్ తీమన్నారు ఫామ్ చేస్తున్నారు, దానికి ఇంచేతికి మహేష్ అస్సయ్య గారు ఉన్నారు, మరి నువ్వు వస్తానంటే చెప్పు అని చెప్పాడు. ఖచ్చితంగా వస్తున్నారు కూడా దాంట్లో అవకాశం ఉంటుందని కనుక్కోంటే ఒకసారి నువ్వు రా అని చెప్పి మహేష్ అస్సయ్య గారిని కలవడానికి వెళ్ళాను అనమాట. అక్కడ చెప్పిన మాట ఏంటంటే మహేష్ అస్సయ్య గారికి సార్, నాకు ఆదివారం ఆరాధన కాలనీ ఖాళీ ఉండట్లేదు. మీరు ఈ కృత్యంలో నాకు ఉద్యోగం ఇస్తే నేను వారం వారం ఆదివారం ప్రార్థన చేస్తాను సార్ అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు కుదరకపోవడం వల్ల ఇలా బయట వేరే దాంట్లో ఉంటున్నాను చూద్దాంలే అని చెప్పారు. చూద్దాంలే అంటే ఇక్కడ మనకి రాదులేదు అని అనుకుని చెప్పాడు. అయిపోయాను ఆర్ఎస్ఆర్ పట్ల 15 రోజుల నుంచి ఎవరో ఉద్యోగం చేస్తుండగా దేవుడు అనుభూతిలో ఆ క్రూస్ టీమ్ లోకి వెళ్ళడానికి సహాయం చేశాడు. ఆ క్రూస్ టీమ్ లోకి వెళ్ళిన తర్వాత నన్ను ఈ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశాడు శ్రీకాంత్ గారు. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత మొదటిసారి ఉదయ కాలం పూట మెసేజ్ నాకు వచ్చింది. అది ఓపెన్ చేసి విన్నాను అనమాట. అది ఓపెన్ చేసి ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బయట ఆల్రెడీ నేను ముందుగా దేవుని ఎరుగున్న నేను ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు నేను చెప్పిన వాక్యానికి బయట ఉన్న వాక్యానికి సొంతం లేకుండా ఉంది. ఈ బైబుల్ అనుసారం మీరు చెప్తున్నారు కదా బాగున్నట్టు ఉంది అని అని అనుకున్నాను మొదటిసారి విన్న తర్వాత. మళ్ళీ 2వ రోజు కూడా నేను కలవలేదు కానీ ఆ వాట్సాప్ లో ఉన్న గ్రూప్ లో వస్తున్న లింక్ ఓపెన్ చేసి వింటున్నా. క్లూస్ టీమ్ లో నాకు సౌత్ డివిజన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఇచ్చారు. ఒకరోజు సిపిఓకి మహేష్ సార్తో పాటు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వెళ్తున్న సమయంలో సార్ని కలిసి మాట్లాడడానికి సార్ మీ మెసేజ్ చాలా బాగుంది సార్ అన్నాను. బ్రదర్ మెసేజ్ బాగుంటుంది కాదు, మీరు ప్రతిరోజు డైలీ డివోషన్ రావడం ఇంకా బాగుంటుంది అన్నారు. ఆ రోజు డైలీ డివోషన్, ఆ రోజు నుంచి డైలీ డివోషన్ రావడానికి ఇష్టపడ్డాను. డైలీ డివోషన్ లో ప్రతిరోజు కూడా 5 గంటలకు రావడానికి వాళ్ళంటున్న సమయంలో ప్రతిరోజు వస్తున్నాను. నన్ను కూడా ఒక కాల్ టేకర్ గా బాధ్యతారు. ఒక వారం రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కాల్ టేకర్ చేసి నాకు కూడా 2 3 కాంటాక్ట్ ఇచ్చి లేపమన్నారు. వాళ్ళని లేపడం, ప్రతిరోజు వాక్యం వినడం, ఈ విధంగా నా జీవితంలో నేను మొదటి స్థితి దేవునితో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా 10 రోజులు ఉదయకాలం చేసి వాక్యం ఏంటంటే ఆ స్థితి నాకు మళ్ళీ వచ్చిందేమో అనిపించింది. ఆ విధంగా వాక్యం వినడం 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 ద్వారా ఒక నెల రోజుల తర్వాత ఆ వాక్యం ఉంటూ ఉండేవాడిని. ఎక్కువ టౌన్లో ఈ పనులు చేస్తూ ఉండగానే దాంతో పాటుగా నేను ఆ రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ఆ రియల్ ఎస్టేట్ లో ప్రతి నెల కూడా 4 లక్షల నుంచి 3 లక్షల సంపాదిస్తూ ఉండేవాడిని. నాకున్న ఆ ఫ్రెండ్స్ వల్ల కానీ నాకున్న కాంటాక్ట్స్ వల్ల కానీ ప్రతి నెల కూడా నా దగ్గర ఆ ప్లాట్స్ కొనుక్కోడానికి వస్తూ ఉండేవాళ్ళు. ఏ కంపెనీలోకి వెళ్ళినా కూడా నాకు ఒక మేనేజర్ పోస్ట్ ఇచ్చేవాళ్ళు, ఒక క్యాబిన్ ఇచ్చేవాళ్ళు, నా ఒక కారు, 10 మంది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. మా పని ఏంటంటే ఉద్యోగం అయిన వెంటనే ఎవరన్నా ప్లాట్ కొంటారేమో అని పరిగెడుతూ ఎక్కడైతే ప్లాట్లు అమ్ముతున్నారో ఆ కంపెనీలు చుట్టూ తిరుగుతూ ఉంటాను. సాయంత్రానికి ఇక ఇంటికి వచ్చేవాడిని. నా ఆశ ఏంటంటే మా పిల్లలు ఇద్దరిని మంచి స్కూల్లో చదివించాలి, మా చిన్నతనం అంతా పేదరికంలో ఉండటం వలన ఈ ఉద్యోగంలో సంపాదించేది ఏం సరిపోదు కనుక మంచి ఇల్లు కట్టుకుని మంచి కారు కొనుక్కొని మమ్మల్ని ఎవరైతే చిన్నతనంలో తక్కువ చూపు చూసారో వాళ్ళందరి ముందు కూడా గొప్పగా ఉండాలని ఆశ కలిగి ఉండేవాడిని. అన్నింటిలో కూడా చిన్నప్పటి నుంచి పేదరికంలో రావడం వలన లగ్జరీగా ఉండాలని ఇష్టపడుతూ ఉండేవాడిని. ఆ 4 ట్రాఫిక్ నుంచి చిన్నప్పటి నుంచి ఏదైనా పేదరికంలో ఉండటం వలన ఆ బ్రాండెడ్ బట్టలు అనేది నాకు తెలియదు. ఉద్యోగం వచ్చిన తర్వాత అన్ని బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం, అన్ని బ్రాండెడ్ షూస్ వేసుకోవడం ఇవన్నీ అలవాటు చేసుకున్నాను. రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిన తర్వాత పరిచయాలు పెరిగినాయి, అనేక మంది మా దగ్గరకు రావటం, చాలా కంపెనీల్లో మేనేజర్గా పనిచేయడానికి అక్కడ వాళ్ళతో పరిచయాలు అవటం వల్ల నా సంపాదన బాగా ఉండేది. ఈ ఉదయకాల ప్రార్థనకు వస్తూ కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఉంటున్న నాకు ఒకనొక దినాన ఉదయకాల ప్రాంతంలో మహేష్ సార్ వాకింగ్ చెప్తున్నప్పుడు ఒక దాసుడు ఇద్దరు యజమానుల దగ్గర పనిచేయడానికి వీల్లేదు, అయితే నువ్వు ధనానికి దాసుడు అయితే నా ధనానికి యజమానుడిగా ఉంటాడు, ప్రభు నీ దాసుడు అయితే ప్రభు నీకు యజమానుడిగా ఉంటాడు అని వాకింగ్ చెప్తున్నారు. ఆ వాక్యం అయిపోయిన తర్వాత నా హృదయంలో ఒకటే ఆవేదన, ఈయనేమో ఇలా చెప్తున్నాడు ధనానికి దాసుడు అంటున్నాడు, ధనానికి దాసుడు అయితే ప్రభుని కలిగి ఉండలేము, ఆ ప్రభువు కావాలంటే ధనాన్ని విడిచిపెట్టాలని అంటున్నారు. ఒక వారం రోజుల పాటు బాగా మదన పడ్డానండి. ప్రతిరోజు కూడా ఆ మాట నన్ను పొడుస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా నా ప్రార్థనకి వెళ్తున్నావు కదా, వాకింగ్ ఉంటున్నావు కదా, కాల్ టేకర్గా ఉంటున్నావు కదా, నువ్వు చేస్తున్న పని తప్పు కదా అంటూ నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉండేది. వారం రోజుల తర్వాత ఒకటి నిర్ణయం తీసుకున్నాను, నేను ధనాన్ని కావాలనుకుంటే నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు కావాలనుకుంటే ఖచ్చితంగా అంచితమైతే అన్ని ఇస్తాడని నేను రిజిస్టర్ చేయడం, లంచాలు తీసుకోవడం అన్నింటిని కూడా మానేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆ రోజు నుంచి నా పరిస్థితి ఎలా ఉండేదంటే, అప్పుడు దాకా ఉద్యోగం అయిపోయిన వెంటనే ఎవరు లాక్కుంటారో ఏ కంపెనీకి వెళ్దామని పరుగు తీసే నా జీవితంలో, అప్పుడు దాకా ఆ తర్వాత నుంచి ఎక్కడ ప్రార్థన ఉందా, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ప్రార్థన మహేశ్వరంతో వెళ్ళటం, ఎవరన్నా సహోదరులు ఉంటే ఉదయకాలం ఉన్న ప్రార్థన కానీ వాకింగ్ కానీ వారితో పంచుకోవడం, సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆస్తుల సంపాదన అనే భారం పోయి ఆత్మ సంపాదన అనే భారం దేవుడికి దయచేశాడు. నా మొదటి స్థితి ఏ విధంగా నేను ప్రార్థన చేసుకున్నాను, నా మొదటి స్థితిలో నేను దేవుడి కోసం ఏ విధంగా పరుగు తీశాను, నా మొదటి స్థితిలో ఏ విధంగా దేవుడిని ఆరాధించాలనుకున్నాను, దేవుడు ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా నన్ను విడుదల చేశాడు, నిన్న ప్రతి బంధకం నుంచి ప్రతి కట్టల నుంచి విడిపించాడు, నా ప్రతి పాపాన్ని కూడా ఒప్పించడానికి సహాయం చేశాడు. అనుదినం ప్రభు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడండి. ఐరో హోటల్లో మన మొదటి సమావేశం పెట్టినప్పుడు దానియేలు గురించి మహేశ్వర్ చెప్తున్నారు, నేను అందరికన్నా చివరి నిలబడి ఉన్నా. దానియేలు అధికారిగా ఉండి ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడు, నిన్నే నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు నా హృదయం అంతా కూడా ప్రభు నిన్నే అంటున్నాడు, అద్భుతమైన అందరూ అంటున్నాడని ఎంతో హడబడిన హృదయంతో బాధపడుతుంది. కన్నీ రాగట్లేదు నాకు వెనకాల నిలబడి నిన్నే అని మహేశ్వర్ అంటుంటే ఎవరు నిన్నే కదా, ఆ పాటి నేనే కదా, అధికారిగా ఉన్న దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేసి దేవుని ఆరాధిస్తున్నాడు, నీకు ఇంత సమయం ఉంది, జీవితం ఇస్తున్నాడు, ఈ కుటుంబాన్ని ఇచ్చాను, ఆరోగ్యం నుంచి కాపాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. దేవుడు ఆ ధనం నుంచి విడిపించి, ఆ ధనాశ నుంచి విడిపించి ఆయన పాదాలు పట్టుకోవడం నేర్పించాడు. దినదినం కూడా ఆయన వద్ద నలగడానికి, ప్రతి విషయం నేర్చుకోవడానికి, నాకున్న జ్ఞానం ప్రకారం నేను నేర్చుకుని ఎదుటి వరకు పంచుకోవడానికి సహాయం చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల ప్రార్థన వల్ల నా జీవితంలో గొప్ప మలుపు దేవుడు తీసుకొచ్చాడు. ధనం వైపు పరిగెడుతున్నాను, పాపం వైపు పరిగెడుతున్నాను, ఆ బంధకాల నుంచి విడిపించాడు. దేవుడు ఎప్పుడైతే ఈ ఆత్మ భారం ఇచ్చారు, రక్షించబడిన నేను నిజంగా రక్షణ అంటే ఏంటో తెలియని పరిస్థితి, తారతపడ్డ అనేక హౌస్కెళ్తున్నప్పుడు వారి కుటుంబాల దగ్గరగా చూశాను, నా జీవితాన్ని వాళ్ళ కుటుంబాలతో పోల్చుకున్నప్పుడు అవును కదా, వారి జీవితంలో వారు చెప్పలేకపోతున్నారు, నేను సారతో ఉన్నాను కానీ నా జీవితం కూడా అదే కదా, అన్ని పరిస్థితులు నేను దగ్గరికి తీసినప్పుడు రక్షణ అంటే ఏంటి, మారు మనిషి అంటే ఏంటి, ప్రతి విషయం కూడా తెలుసుకుంటూ వచ్చానండి, దేవునికి ఏ విధంగా లోపడాలి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటారని వాక్యాలు నేను చూస్తున్నప్పుడు నిజం, దేవుని చిత్తానుసారంగా ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. మా జీవితంలో మా సొంత గృహం లేదు, కానీ ఒక రూపాయి లేకుండా సొంత గృహం ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని ఆయన లేఖనాలు తెలుస్తున్నాయి కదా, ఆ నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నిజంగా ఆయన అన్ని విషయాల్లో సహాయం చేసుకుంటూ వస్తారండి. మతేశ్వర మత 16:26 ఉంది కదా, ఒక మనుషులు అంటే సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకుంటే అతడికి ఏమి ప్రయోజనం, ఆ ఒక మనుషులు తన ప్రాణమును కొద్దిగా నేనేమి చేయగలడు అన్న వాక్యం రోజు చెప్తుంటే నా హృదయంలో పదే పదే కొడుస్తుంది. అవును కదా, నేను ఈ లోకంలో డబ్బు కోసం పరిగెడుతున్నాను, ఇంత సంపాదించి నేను ఈ లోకాన్ని సంపాదించుకుని నా ప్రాణం పోగొట్టుకుంటే వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న మహిస్తారు వేసినప్పుడు ఏమి లేదు, మరణం తర్వాత జీవితం కోసం ఏమన్నా పోరాటం చేయగలుగుతున్నామా, మరణం తర్వాత జీవితం కోసం ఏమన్నా ఆలోచించగలుగుతున్నామా అంటే ఏమి లేదు. వెనక తిరిగి చూసుకుంటే ఆ విధంగా ఈ పాపం నుంచి ధనం నుంచి విడిపించిన దేవుడు మరణం తర్వాత జీవితం కోసం పరిగెత్తాలని, ఈ లోకం ఇదంతా ఒక యాత్రికుల ప్రయాణం, ఒక ప్రయాణం లాంటిదని యాత్రికుల ప్రయాణం బుక్ లో చదివినప్పుడు తెలుస్తూ వచ్చింది. ఈ లోకానుసారంగా జస్ట్ మనం ఒక స్టే చేసి మనకు పరలోకం అనేది ఉంది, అది అది మన కోసం శాశ్వతమైంది, స్వల్పకాలమైందని దేవుని యొక్క లేఖనాల ద్వారా తెలుసుకుంటూ వచ్చాను. ఈ విధంగా ఉన్న నా జీవితంలో నా సహోదరులు 2009 బ్యాచ్ కానిస్టేబుల్స్ కోసం ప్రార్థించడానికి, ఉదయకాల ప్రార్థనలోనికి రావడానికి, కన్నీరు కాస్తడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా అనేక మంది కొరకు ప్రార్థించే కృప దేవుడు బలపరుస్తూ నడిపిస్తూ వచ్చాడు. ఏ సబ్జెక్ట్ పరిచయలో నా వంతుగా ఏదో చిన్నతనైన చేయాలని ఉద్దేశంతో పనిచేస్తూ వస్తున్నాను. నా జీవితంలో నన్ను మార్చిన దేవుడు నా సహోదరులను కూడా మార్చాలి. అనేక మంది నా కుటుంబస్తులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని, పాపం నుంచి విడిపించగల యేసుక్రీస్తు అని, మరణాన్ని తిరిగి లేచిన మరణం గెలిచిన దేవుడు యేసుక్రీస్తు అని, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అని, నేను ఈ పాపం నుంచి నా పాపం నుంచి విడిపించగల దేవుడు ఆయనేనని చెప్పాలని నేను నిర్ణయించుకుంటూ నా స్నేహితులకి, నా సహోదరులకి, నా కుటుంబస్తులకి, ఎవరు దొరికితే వారికి దేవుని గురించి మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేసుకుంటూ వస్తున్నాడండి. దేవుణ్ణిలో నా కుటుంబం అంతగారు గారు, నాకు ఇద్దరు పిల్లలు, పాప నిష్విత 10 సంవత్సరాలు, బాబు నిత్విక్ 9 సంవత్సరాలు, 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నారు. నా కుటుంబం అంతా దేవుణ్ణిలో ఎదుగులాగను. భార్య మేమంతా కూడా ఇంకా దేవుని సంపూర్ణం చేయడానికి, ఆయన పనుల్లో చిన్న పనిముట్టుగా వాడబడడానికి దేవుని సహాయం చేయలేదు, సాధన చేయండి. నా తల్లిదండ్రులు ఉజీర్ గ్రామంలో ఉంటున్నారు, వారికి మారుమనిషి లేదు. నా సహోదరుడికి కూడా మారుమనిషి లేదు, వారికి మారుమనిషి రక్షణ కోసం ప్రార్థన చేయండి. సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడి పెట్టుకోవడానికి నేను అంతా కూడా చిన్న పనిముట్టుగా ఆయన పనిలో చేపడలేదు. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన రక్షణ దేవుడు దీవించిన గాక.
విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవడునో ఇద్దరిచి మనకి దాసుడుగా ఉండనెరడు. మీరు దేవునికి తిరిగి దాసుడుగా ఉండలేరు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, కానీ మనం దేవుని వద్దకు వచ్చేది కూడా డబ్బు కోసమేమో. ఉదయకాల సమయంలో సహోదరుడు నాగరాజ సాక్ష్యం ద్వారా ప్రభు ఒకసారి మనం ఎలా ఉన్నాం పరీక్ష చేసుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 6:24 చదువుకుందాం. మత్తయి సువార్త 6:24 చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనెరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా నుండి నేరరు. కనుక దేవుడు వద్దకు వచ్చేది డబ్బు కోసమైతే మనం మోసమైన బ్రతుకుతా ఉన్నాం. దేవుని కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే మోసమైన బ్రతుకుతా ఉన్నాం. డబ్బు పెరగటమే, ఆస్తి పెరగటమే మరి మన భక్తి జీవితానికి కొలమానమైతే మనం మోసమైన బ్రతుకుతున్నాం. దేవుడు ఆశీర్వదించడు అని చెప్పట్లేదు, కానీ ఆయనే అంటున్నాడు, నేనే నీ యజమానినా, డబ్బుని యజమాన, నువ్వు నాకు దాసుడువా డబ్బుకు దాసుడువా అని ఆయన అడుగుతూ ఉండగా మనం పరీక్ష చేసుకోడు ఎంతైనా మంచిది. ఆ పై వచనం 19వ వచనంలో రాయబడింది, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిన్నతయు తుట్టును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి, అతడు చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్ను వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మన డబ్బు భూమి మీద ఉంటే మన మనసంత భూమి మీదే. మన డబ్బు ఇంట్లో ఇంటి మీద పెడితే మన మనసంత ఇంటి మీదే. మన డబ్బు దేవుని సేవలోనూ ప్రభువులో పెడితే నిజంగా నిజంగా మనం మనసంతా కూడా పరలోక తలంపులతో నింపబడి ఉంటుంది. కనుక ఆయన వద్దు అన్నాడు భూమి మీద, కూర్చుకోండి అన్నాడు పరలోకంలో. ఎట్లా ఉన్నామో పరీక్ష చేసుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో సహోదరుని సాక్ష్యాన్ని ప్రభు మన ముందుంచారు. ఒకసారి పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి సేకి గురించండి. సురేష్ బ్రదర్ ఉన్నారా? 2011 కానిస్టేబుల్ సురేష్.
బ్రదర్ వందనాలు. బ్రదర్ ఉన్నాను.
సాక్ష్యాన్ని బట్టి ప్రార్థించి అట్లాగే నాయరాల కుటుంబం కొరకు నాయరాల ప్రభు బలపరిచి పరిచర్లు వాడుకోవాలని ప్రార్థించి నాయరాజుకి బాప్తిస్మలో పెట్టిన పేరు జీవన్ మంచి పేరు ఆ పేరుతో పిలవడమే మనందరికి మంచిది
జీవన్ బ్రదర్
జీవన్
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కనికర సంపన్నుడా, కరుణా కటాక్షములు గల దేవా, అయ్యా ఈ ఉదయకాల సమయం ముందు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. మహోన్నతుడా, మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మీ పాదాల చెంతకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, నీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయా ప్రభువా, మీ నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు. అయా ఎన్నిక లేని వారం ప్రభువా, ఘోరమైన పాపములు చేసి దోషములు చేసి అయా నా తండ్రి ఎంతో కఠినమైన హృదయంతో బ్రతుకుతున్న మా బ్రతుకులను ప్రభువా నా తండ్రి మీరు మార్చినందుకు మీకు స్తోత్రాలు నా తండ్రి. అయా ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు ప్రభువా మీ పాదాల చెంతకు నడిపించి అయా ఈ సాక్ష్యము ద్వారా ప్రభువా, జీవన్ బ్రదర్ సాక్ష్యం ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, ఇదిగో ప్రభువా ఎన్నో అపాయాల నుంచి ప్రభువా, యాక్సిడెంట్ నుంచి అయా నా తండ్రి ప్రభువా, అదిగో జాండీస్ నుంచి ప్రభువా మీరు రక్షించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నిజముగా కుమారుడి పట్ల మీరు గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు. అయా అయా నా తండ్రి, దేవా సహోదరుని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా ప్రభువా కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి, సహోదరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఇచ్చిన పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. అయా ఇంకా బలపరచండి, బలమైన సాధనముగా మీలో వాడబడడానికి సహాయం చేయండి నాయన. నాయన ఇదిగో నా తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా ఇదిగో ఎంత గొప్ప సాక్షి సమూహము ఉండగా నా తండ్రి ప్రభువా మేము ఎలా నిర్లక్ష్యం చేస్తామన్నారు అంటున్నారు ప్రభువా. అయా నా తండ్రి గొప్ప సాక్ష్య సమూహాన్ని ఉంచి ఉన్నారు ప్రభువా. అయా నా తండ్రి అదిగో ప్రభువా, అదేవిధంగా జీవన బ్రదర్ ద్వారా నా తండ్రి గొప్ప సాక్షి జీవితాన్ని నా తండ్రి ప్రభువా మా జీవితాల్లో ప్రభువా మేము కూడా ప్రభువా గొప్ప సాక్షి జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా నా తండ్రి, సహోదరుని దర్శించండి ప్రభువా. అయా నాయన 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 మీరు ఆకర్షించితేనే తప్ప మీ దగ్గరికి ఎవరూ రాలేరు నాయన. నాయన మీరు నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా కుటుంబం అంతటిని ఆశీర్వదించండి, ఇంకా బలముగా వాడుకొనండి ప్రభువా. అయా బిడ్డలకు చక్కని భవిష్యత్తుని దాయిచేయండి నాయన, మీకు వందనాలు ప్రభువా. అయా ప్రభువా ప్రభువా ప్రతి ఒక్క పోలీస్ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి నా తండ్రి గొప్ప సాక్ష్యాలను కలిగి ఉండాలి ప్రభువా. అయా ఏసయ్యం ప్రభువా మీరే సొంత రక్షకుడిగా కలిగి ఉండాలి ప్రభువా. అయా మీ నిమిత్తమైన తండ్రి ప్రభువా ఎంతో ప్రయాస పడవలసిన వారై ఉండాలి ప్రభువా నా తండ్రి, ఎందుకంటే మా జీవమునకు ఆధారం మీరే ప్రభువా. అయా తరతరములకు మా నివాస స్థలం మీరే అని అయా నా తండ్రి మీరు వాక్యములో చెబుతున్న రీతిలో నా తండ్రి అయా ప్రభువా మీరు నిరంతరం నివసించే వారై ఉండగా ప్రభువా మేము అల్పకాల జీవితమై ఉండగా నా తండ్రి ప్రభువా మేము మిమ్మల్ని ఆశ్రయించే విధానం మాకు దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి, లోకమంతా అల్పకాల నా తండ్రి పాప భోగాలే ప్రభువా. అయా నా తండ్రి పాపము నుండి విడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి పాపము నా తండ్రి అయా నా తండ్రి మమ్మల్ని చిక్కులు పెడతా ఉంది ప్రభువా, మీ వద్దకు రాకుండా నా తండ్రి అడ్డుపడతా ఉంది అయా. అయా ప్రభువా పాపమును తొలగించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయా ముఖ్యంగా మా పోలీస్ కుటుంబాల్లో నా తండ్రి నీ ఉజ్జీవమును రగిలించండి ప్రభువా. అయా నా తండ్రి నీతి నిజాయితీతో ప్రభువా యథార్థమైన హృదయంతో నమ్మకంగా ప్రభువా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ప్రభువా ప్రభువా నాయన గొప్ప సాక్షి జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. అయా శ్రమ వస్తుందన్న భయము, నింద వస్తుందన్న భయము లేకుండా ప్రభు నా తండ్రి మీ నిమిత్తము ప్రభువా గొప్ప ఓర్పు సహనం నా తండ్రి నిరీక్షణ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అయా స్తోత్రాలు 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 నాయన నాయన. అయా ప్రభువా ప్రతి ఒక్కరి సాక్షి జీవితం గొప్ప సాక్షి జీవితం కలిగి ఉండాలి ప్రభువా. అయా నా తండ్రి, నా తండ్రి నాయన, ప్రభువా మేము ఎంతో పాపులం ప్రభువా, మా పాప జీవితం తలుచుకుంటే ప్రభువా మేము బ్రతకడానికి కూడా యోగ్యులం కాదు ప్రభువా. అయినా నా తండ్రి మీ కృపను మా ఎడల కనపరిచి ప్రభువా, మా తండ్రి మీ రక్తాన్ని కాచి మమ్మల్ని కడిగి ప్రభువా మీ నిత్యత్వానికి మమ్మల్ని వారసులుగా చేయాలని మీ ప్రణాళిక ప్రభువా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి ప్రభువా నా తండ్రి, ఎంతో మంది నా సహోదరులు ప్రభువా ఉదయ కాలమున నా తండ్రి నీ అందు ఆసక్తితో ప్రభువా వస్తా ఉన్నారు నా తండ్రి, ఇంకా రక్షించబడవలసిన వారు నా తండ్రి ప్రభువా చాలా మంది ఉన్నారు ప్రభువా, సహాయం చేయండి నా దేవా నా తండ్రి. ఇదిగో గొప్ప సాక్ష్యాలను కలిగిన వారు నా తండ్రి, పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా, నీ ప్రేమ చేత ప్రభువా అయా నా తండ్రి మరొకసారి దర్శించండి ప్రభువా, అయా నా తండ్రి మీ వద్దకు నడిపించుకోనండి ప్రభువా, అయా నా తండ్రి మీరే మార్గమై ఉంటుండగా, మీరే జీవమై ఉంటుండగా, మీరే సత్యమై ఉంటుండగా ప్రభువా సత్యములోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభువా నడిపించండి, నీ పరిశుద్ధ రక్తము చేత కడగండి ప్రభువా, అయా మీరే నా తండ్రి వాక్యము సెలవిచ్చిన రీతిలో నా తండ్రి సాకలి వాణి సబ్బు వంటి వాడివని ప్రభువా, కంసాలి కొలుములో నా తండ్రి అగ్ని వంటి వాడివని ప్రభువా నీ వాక్యము సెలవిస్తా ఉండగా అయా వాటితో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు అయా నా తండ్రి. మా సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకొని వద్దు ప్రభువా, అయా మా వస్త్రమును కోల్పోనియొద్దు ప్రభువా, అయా మా క్యారెక్టర్ను కోల్పోనియొద్దు ప్రభువా, అయా మా సహవాసాన్ని కోల్పోనియొద్దు తండ్రి, మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి పోనియొద్దు ప్రభువా, నీ ప్రేమ చేత మమ్మల్ని బలవంతం చేసి మీలో బంధించుకోండి ప్రభువా, నీ చేతుల్లోనికి తీసుకొని ఎవరు ప్రభువా మమ్మల్ని అపహరింపకుండా ప్రభువా మమ్మల్ని పట్టుకొని ప్రభువా, జారిపోకుండా పడిపోకుండా మేము తప్పిపోకుండా ప్రభువా నా తండ్రి పట్టుకోండి ప్రభువా, మరణ భయం నుండి ప్రభువా మమ్మల్ని రక్షించండి ప్రభువా, అయా నా తండ్రి మీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి, అయా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పోలీస్ కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నావు నా తండ్రి, ప్రభువా రక్షించండి నాయన తండ్రి, కృప చూపండి నాయన, నాయన మా సాక్ష్యాలు పోగొట్టుకొని వద్దు నాయన, నాయన ప్రభువా మరలా సమాధాన పడలేము నాయన, అయ్యో నా తండ్రి సాక్షి జీవితాన్ని పోగొట్టుకున్న వారు ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో సమాధాన పడడానికి నీతో మరలా ప్రేమలో పడడానికి ప్రభువా ఎంత నా తండ్రి కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, అయ్యా కొంతమందికి అయితే నా తండ్రి నీ ప్రేమ మరలా కృప లభించింది కానీ మరి కొంతమందికి దొరకలేదు ప్రభువా, అయ్యా నా తండ్రి ప్రభువా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా సాక్షి జీవితాన్ని పోగొట్టుకోకుండా ప్రభువా నా తండ్రి మా అంతం వరకు మా సాక్షి జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభువా, నా తండ్రి సహోదరు సాక్ష్యాన్ని బట్టి ఇంకా బలపరిచి ఆశీర్వదించి మీ గొప్ప సాధనముగా వాడుకోమని ప్రభువా, ఇదిగో కాన్ఫరెన్స్ లోకి వచ్చిన మా సహోదరులందరినీ దర్శించి బలపరిచి నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా నాదుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.